యాత్రా గీతం. నా కళ్ళతో అమెరికా,
నాపా వ్యాలీ. నాపా వ్యాలీ. నాపా వ్యాలీ మా ఊరి నుంచి దాదాపు 80 మైళ్ళ దూరంలో ఉంటుంది. మామూలుగా గంటన్నర 2 గంటల్లో వెళ్ళిపోవచ్చు. ట్రాఫిక్ బాగా ఉంటే 2 గంటల కంటే ఎక్కువే పడుతుంది. అసలు నాపా వ్యాలీ అనగానే అందరూ చెప్పేది వైన్ గురించే. మేము ఎన్నోసార్లు వెళదామనుకోవడం, మళ్ళీ మానేసుకోవడం. నాపా వ్యాలీ మందు ప్రియులకి తప్ప మనలాంటి వాళ్ళకి కాదు కదా అని అనుకునేవాళ్ళం. ఇంతకుముందు మౌంట్ శాస్తాకి తప్పిపోయి వెళ్ళామన్నానే, అప్పుడు నాపా వ్యాలీకి కూతవేటు దూరంలోంచి వెళ్ళిపోయాం. ప్రయాణం అచ్చుమచ్చు పల్లెటూళ్ళలా ఉన్న సన్నని రోడ్లు, చిన్న చిన్న కొండలు, కనుచూపు మేర వేళ్లాడే ద్రాక్షలతో నోరిరుస్తున్న ద్రాక్ష తోటలు చూడగానే ఇక ఐటనరీ సిద్ధం చేశాను. ప్రపంచ ప్రఖ్యాతమైన వైన్ తయారీ ప్రదేశం అది. ఒకసారి పరికిస్తే ప్రసిద్ధిగాంచిన వైనరీస్ని చూడడము, తీయని ద్రాక్ష పళ్ళు తినడము, ద్రాక్ష జ్యూస్ తాగడమే కాకుండా పిల్లలకు కూడా చూపించదగ్గవి ఎన్నో ఉన్నాయి ఆ చుట్టుపక్కల. ఇంకేం మరి, 3 రోజుల వారాంతానికి హోటల్ బుక్ చేసుకుని నాపా వ్యాలీకి ప్రయాణం కట్టాం. ఇంటర్నెట్లో అన్ని అడ్రస్లు వెతికి రాసుకోవడం, ఏ రోజు ఏం చేయాలో ప్లానింగు 1 వారం రోజుల ముందుగానే సిద్ధమైంది. ఓ ఏప్రిల్ నెలలో స్ప్రింగ్ బ్రేక్లో బయలుదేరాం. ఇంటి నుంచి సముద్రపు పాయల మీద నుంచి వెళ్లే బ్రిడ్జీల గుండా మంచి జనసమ్మర్దం ఉన్న రోడ్ల వెంబడి ప్రయాణం చేసి శుక్రవారం సాయంత్రం 5:30 గంటలకల్లా హోటల్కి చేరుకున్నాం. నాపా వ్యాలీలో హోటళ్ల ధరలు ఆకాశాన్నంటేలా ఉండడం వల్ల కాస్త యువతలగా, అంటే 10 మైళ్ళ ముందరే ఉన్న అమెరికన్ క్యానియన్లో హోటల్ని తీసుకున్నాం. ఇక ఆ రోజుకి అక్కడ విశ్రమించి మన్నాడి నుంచి బయట తిరగడం అన్నమాట. హోటల్ డిస్క్రిప్షన్లో చూసినప్పటి నుంచి మా వారు మసాజ్కి, స్పాకి వెళదామని గోల మొదలుపెట్టింది. వివరాలు చూద్దాం కదా. ఖరీదులన్నీ 3 అంకెల్లోనే ఉన్నాయి. ఇక్కడ ఇలా మసాజ్లు, స్పాలు, బ్యూటీ సర్వీసులు చాలా ఖరీదైనవి. అయినా చాలామంది డబ్బుకు వెరవకుండా వీటి కోసం ఖర్చు చేస్తూనే ఉంటారు. మనం ఒక పని చేద్దాం, కాళ్ళు నొప్పులుగా ఉంటే ఒకరి కాళ్ళు మరొకళ్ళు మసాజ్ చేసుకుందాం. అయ్యాక హోటల్ స్విమ్మింగ్ పూలు, హాట్ జకూజీ ఉందిగా, అక్కడికి వెళదాం అని సులభమైన ప్రపోజల్ పెట్టి ఆ పిల్ల మనస్సు మళ్లించాను. దగ్గరలోనే ఉన్న చైనీస్ హోటల్కి వెళ్ళి భోజనం చేసి వచ్చి పిల్లలు నిద్రపోయాక గదిలో ఉన్న మందు గ్లాసుల్లో బ్లాక్ కాఫీ కలుపుకుని ఫోటోలు తీసుకున్నాం సరదాకి. మర్నాడు ఉదయం మొదటి కార్యక్రమం క్యాసిలో ది అమరోసా అనే వైనరీస్ సందర్శన. క్యాసిలో ది అమరోసా డేరియో సట్యూ అనే ఓ పెద్దాయన మరో వైనరీని కలిగి ఉన్న, ఎప్పటినుంచో తన్ని వెంటాడే కళని నిజం చేసుకోవడానికి ఈ కోట తరహా నిర్మాణంలో ఉన్న వైనరీని నిర్మించాడట. ఇక్కడ 13వ శతాబ్దపు టస్కన్ నిర్మాణ పద్ధతిలో పూర్తి ఇటాలియన్ సంస్కృతిని ప్రతిబింబించేలా 14 సంవత్సరాల పాటు కట్టారట ఈ నిర్మాణాన్ని. సందర్శకుల్ని విపరీతంగా ఆకట్టుకుంటుంది ఈ నిర్మాణం. రోడ్డు మించి లోపలికి అడుగు పెడుతూనే అదేదో యూరప్లో కథల్లో చదివిన ప్రాచీన కట్టడం మన కళ్ళ ముందు నిలబడుతుంది. నిజంగానే ఇదెప్పుడో 700 ఏళ్ల కిందట కట్టబడిందని అనిపిస్తుంది. అయితే అమెరికా చరిత్ర తెలిసిన ఎవరికైనా ఇక్కడ 100 ఏళ్ల కిందట కూడా ఏమీ లేదని తెలుసు కాబట్టి అది కొత్తగా కట్టిందని నమ్మాల్సి వస్తుందంతే. అంత ప్రాచీన రూపం తీసుకురావడానికి అక్కడ వాడిన ప్రతీదీ చేత్తో తయారు చేయబడిందే కాకుండా యూరప్ నుంచి అన్నీ తెప్పించారట. ఈ క్యాసిల్ నిర్మాణం నిజానికి 2007లో పూర్తయింది. కారు పార్కింగ్ నుంచి చూడగానే ఎప్పటిదో పాతకాలపు కోట హఠాత్తుగా అక్కడ ప్రత్యక్షమైన అనుభూతి కలుగుతుంది. ఆ కోట మొత్తం చుట్టి చూసేందుకు ఒక టికెట్టు, పూర్తిగా వైన్ తయారీ మొదలైనవన్నీ చూసేందుకు మరో టికెట్టు. రెండవదానికి చిన్నపిల్లల్ని రానివ్వరు. అయితే రెండు టూర్లలోనూ వైన్ టేస్టింగ్ ఫ్రీగా ఉంటుంది. తాగని వారికి గ్రేప్ జ్యూస్ని ఫ్రీగా ఇస్తారు. కేవలం పావు గ్లాసుడే అనుకోండి. అక్కడి గోడల్ని తడిమితే నాకు మళ్ళీ గోల్కొండలు, ప్రాకారాల్ని చూసినట్లు చాలా సంతోషంగా అనిపించింది. పూర్వకాలపు గదులు, వాకిళ్ళు, గోడలు, వేళ్లాడే ఇనుపదీపాలు, మధ్యయుగం నాటి చెక్క తొట్టెలు, కప్పీలు, ఒక్కటేమిటి, సమస్తం ప్రాచీనతని చాటుతూ ఉంటాయి. ఈ కట్టడానికి రూపకల్పన, నిర్మాణం చేసిన గొప్ప కళాకారులందరికీ జోహార్లు అని అనిపించక మానదు. కింద ఒక అంతస్తు వరకు దిగితే గిఫ్ట్ షాపు, వైన్ టేస్టింగ్ ఉంటాయి. అవన్నీ దాటి బయటికెళ్తే అటూ ఇటూ తిరుగుతూ కోడిపెట్టలు, మేకపిల్లలు, బాతులు అచ్చుమచ్చు మన పల్లెటూరుకు మళ్ళీ దర్శనమిస్తాయి. మా పిల్లల ముఖాల్లో అదేదో గొప్ప చోటు చూశామన్న ఆనందం బాగా తాండవించింది. మేము కింద సెల్లార్లో వైన్ టేస్టింగ్ దగ్గర జ్యూస్ అని అడిగితే కౌంటర్లో పెద్ద మనిషి ఆర్ యూ ష్యూర్ అని మళ్ళీ మళ్ళీ అడిగాడు. అక్కడ మామూలు గ్రేప్ జ్యూస్ కూడా పారదర్శకంగా తెల్లగా ఉంది. పొల్లని బ్రెడ్తో పొడవాటి జంతికల్లా తయారు చేసిన వైన్ ఫుడ్ డబ్బాని, ఒక జ్యూస్ సీసాని కొన్నాము అక్కడికి వెళ్ళిన గుర్తుగా. నాపా వ్యాలీ చుట్టుపక్కల ద్రాక్ష తోటలు, వాటి నుంచి తయారు చేసే ద్రాక్ష సారా తయారీ సంస్థలు చాలానే ఉంటాయి. సందర్శకుల్ని ఆకర్షించేందుకు ఇలా రకరకాల ఆకృతుల్లో వైనరీస్ భవంతులు నిర్మించడం ఇక్కడ కొత్తేమీ కాదు. వ్యాలీకి దగ్గరలోనే బస ఉంటే అక్కడి నుంచి కొన్ని నిర్ణీత వైనరీస్కి వైన్ టేస్టింగ్ కోసం పెద్ద పెద్ద లీమోల్లో తీసుకువెళ్లే వైన్ టూర్లు కూడా ఉన్నాయక్కడ. మద్యప్రియులకి స్వర్గం అది. కానీ ఎటు చూసినా విశాలమైన, కుదురైన, బారులు తీరిన తోటల్లో ద్రాక్ష తీగలికి వెళ్లాడి నోరూరించే ద్రాక్ష పళ్ళని చూసేందుకైనా వెళ్ళాలి అక్కడికి. ఒకచోట రోడ్డు వారగా ఉన్న ఇంటి ఫెన్సింగ్ కూడా ద్రాక్ష తీగలతోనే నిండి ఉండడం భలే తమాషాగా అనిపించింది. ఇదే గనక నేను పుట్టిన ఊర్లో మా వీధిలో ఉండి ఉంటే మంచి పంట కాలంలో అటు వారగా నడుస్తూ నాలుగు ద్రాక్షలు తుంపుకుని నోట్లో వేసుకుని ఇంటివాళ్ల కుక్కపిల్ల తరుముతుంటే పరుగెడుతూ నవ్వుతూ ఆ పళ్ళ కంచె చుట్టూ గిరికీలు కొట్టేవాళ్ళం కదా అని కొంటే ఆలోచనలు వచ్చాయి. అక్కడి నుంచి ఆ మధ్యాహ్నం అక్కడికి దగ్గరలో ఉన్న వృక్షశిలాజాల పార్కు, అంటే పెట్రిఫైడ్ ఫారెస్ట్, అలాగే వేడినీటి బుగ్గ అంటే కాలిఫోర్నియాస్ ఓల్డ్ ఫెయిత్ఫుల్ గీజర్లని చూసేందుకు వెళ్ళాం. ఇలాంటి స్థలాలు పిల్లలతో నాపా వ్యాలీ వెళ్ళినప్పుడు ముఖ్యంగా మా వరు వయసు వాళ్ళకి బాగా ఆసక్తిని కలిగించేటువంటివి. అయితే ఇవి పెద్దలకు కూడా బాగా నచ్చుతాయనడంలో అతిశయోక్తి ఏమీ లేదు. పెట్రిఫైడ్ ఫారెస్ట్, వృక్ష శిలాజాల పార్కు, అది ఒక చిన్న పర్వతపాద ప్రాంతం. మొత్తం 60 మైళ్ళ దూరంలో ఎక్కడికక్కడ అబ్బురపరిచే వృక్షశిలాజాల్ని చాలా జాగ్రత్తగా కాపాడుతున్న స్థలం అది. వృక్షాలంటే ఏవో చిన్న మరుగుజ్జులనుకుంటే పొరపాటే. ఆ వృక్షాలన్నీ దాదాపు 50 అడుగుల పొడవు కలిగి వందల వేల సంవత్సరాల వయస్సు కలిగినవి. ఒకప్పుడు అక్కడికి 10 మైళ్ళ దూరంలో ఉన్న అగ్నిపర్వతం ప్రజ్వరిల్లినప్పుడు ప్రవహించిన లావా వల్ల నేల కూలి చరిత్రగతిలో రాతిచాటున గుంభనంగా నిద్రపోతున్న శిలాజాలవి. కాలిఫోర్నియాస్ ఓల్డ్ ఫెయిత్ఫుల్ గీజర్, వేడినీటి బుగ్గ. ఆ దగ్గరలోనే ఉన్న సహజమైన వేడినీటి బుగ్గ ఉన్న ప్రాంతాన్ని చుట్టూ వన్యప్రాణుల నిలయంగా తీర్చిదిద్దారు. ఆ ప్రాంగణంలోకి అడుగు పెట్టే ముందు గిఫ్ట్ షాప్ కట్టడం వల్ల బయట నుంచి అసలు అక్కడ ఏదో ఉన్నట్టే కనిపించదు. షాపులో నుంచి టికెట్ తీసుకుని లోపలికి చిన్న దారి గుండా నడిస్తే 4 అడుగుల్లో పొగలు చిమ్ముతున్న మడుగు కనిపించింది. మేం వెళ్లేసరికి చుట్టూ ఉన్న బెంచీల మీద 10 మంది వరకు కూర్చుని ఆత్రంగా ఎదురుచూస్తూ ఉన్నారు. మేము వాళ్లతో పాటు కూర్చున్నాం. సరిగ్గా 10 నిమిషాల్లో ఒక్కసారిగా పైకి ఫౌంటైన్ లాగా నీరు దాదాపు 15 అడుగుల ఎత్తు వరకు రావడం మొదలుపెట్టింది. పిల్లలు ఓహోయ్ అని ఒకటే కేరింతలు కొట్టారు. సరిగ్గా 2-3 నిమిషాలు ఆగిపోయింది. నీళ్లు పరుచుకున్నంత మేర వెచ్చని ఆవిరి అవి భొగభొగా పొంగుతున్న నీళ్లు అని తెలియచెప్తుంది. ఆ దృశ్యం చూడ్డానికి అత్యద్భుతంగా ఉంది. ఎప్పుడో ఒక వెచ్చని ఆవిరేదో గరళంలో దాచుకుని ఉండుండి పైకి నీటి ఈలలేస్తున్నట్లు ఉంది. నిజానికి అక్కడ కిందెక్కడో మరుగుతున్న రాళ్ల మధ్య ఖనిజాల నడుమ సలసలా ప్రవహించే నీరు ఉందన్నమాట. ఉగ్రమై మహోగ్రమై తాళ్ళని కోపంతో ప్రజ్వరిల్లుతున్న జలధార అది. నాకైతే ఆ అద్భుత దృశ్యాన్ని ఎంతసేపు చూసినా తనివి తీరలేదు. అలా మళ్ళీ మళ్ళీ నీటి బుగ్గ వచ్చిపోతున్న చిత్రాన్ని కళ్ళకద్దుకుంటూ అక్కడే కూర్చున్నాను. పిల్లలు 2-3 సార్లు చూసి ఇక చుట్టూ పరిగెత్తి ఆడడం మొదలుపెట్టారు. పక్కనే చిన్న బావిలాంటి నిర్మాణం కట్టారు. తీరా చూస్తే అది కుండీలాంటిది. అయితే ఒక మూలగా భూమిలోకి రాళ్ళు కదిలి అతి చిన్న ద్వారం ఉంది. బహుశా అది ప్రమాదకరమని అలా చుట్టూ కట్టి ఉంటారని అనుకున్నాను. అయితే అంతకంటే చెప్పుకోదగ్గ విశేషం అక్కడొకటుంది. బూడిద పోసినట్టున్న ఆ బావిలో లెక్కలేనని చల్లా చెదురుగా విసిరేసిన దుమ్ము కొట్టుకుపోయిన నాణాలున్నాయి. దేశాలు మారినా నమ్మకాలు మారవని అర్థమైంది నాకు. సత్యతో అన్నాను, అక్కడ విసిరేసిన ఈ నాణాల్ని రూపాయల్లోకి మారిస్తే వచ్చే వేల ధనంతో అక్కడ మన దేశంలో ఎందరి పొట్టలో నింపొచ్చు కదా అని. సాయంత్రం ఇక ఆ ప్రాంగణం మూసివేసే సమయం కావడంతో బయటికి నడవవలసి వచ్చింది. దాన్ని ఆనుకుని ఉన్న జంతువుల ప్రాంగణంలోకి వెళ్ళి అప్పటికే పిల్లలు మేకపిల్లలకి అక్కడ ఉన్న మిషన్లో నుంచి కాస్త మేత కొని వేస్తూ ఆడుకుంటున్నారు. ఆ ప్రాంగణంలో ఉన్న అన్ని జంతువుల కంటే అక్కడ ఉన్న లామా బాగా ఆకర్షించింది. అక్కడ జంతువులు కొన్నే ఉన్నా బాగా సంరక్షిస్తున్నారు వాటిని. ఆ సాయంత్రం అక్కడి నుంచి తిరిగి వస్తుంటే పార్కింగ్ లాటులో పొరపాటున మా ఐప్యాడు కింద పడి ముక్కలయ్యింది. తిరిగి సగం దూరం వచ్చే వరకు మా అందరి మధ్య నిశ్శబ్దం అలుముకుంది. సంజె వెలుగు పచ్చని ద్రాక్ష తోటల మీద నుంచి ప్రతిఫలిస్తూ నారింజ నవ్వులు రువ్వుతుంది. పల్లెటూరి రోడ్ల వెంబడి వాహనాలు రయ్యి రయ్యిన వెంబడిస్తూ ఉన్నాయి. చిక్కని తోటల మధ్య చిన్న చిన్న వంపులు తిరిగే రహదారుల సౌందర్యం ముందు ప్రాపంచిక బాధలు ఏపాటి. మార్గమధ్యంలోనే అన్నీ మర్చిపోయాం. నా చిన్నతనంలో మా ఊరి చుట్టుపక్కల సన్నని రోడ్ల మీద గంటకోసారి వచ్చే ఎర్ర బస్సు, ఎన్నిసార్లు వేసినా ఎప్పుడూ గతుకులు పడే రోడ్లు జ్ఞాపకం వచ్చాయి నాకు. ఇక్కడి రోడ్లు అసలు గతుకులు పడవా, పడినా వెంటనే సరిచేస్తారా అని ఆశ్చర్యం వేస్తుంది. స్నేహితులతో కలిసి సైకిల్ పందేలు వేసుకున్న గతపు రహదారులన్నీ నా కళ్ళ ముందు నీటి తెమ్మెరని తెప్పిస్తూ ఉండగా హోటల్కి వచ్చాం. దారిలో బోల్డు లిమోలు కనిపించాయి. వీళ్ళందరికీ ఇక్కడేం ఉందో అంత తాగడానికి అని అనిపించింది. మళ్ళీ ఏమో మనకు తెలియని ఒక విచిత్రమైన ఆనందం, అనుభూతి వాళ్లకి ఉండి ఉండొచ్చని కూడా తోచింది. ఏదేమైనప్పటికీ ఆ ప్రాంతం మాకు బాగా నచ్చింది. మా వరువు కోసం మర్నాడు అక్కడికి 20-30 మైళ్ళ దూరంలో ఉన్న సోనోమా అనే ఊరికి వెళ్ళాం. ఇక ఆ రోజు మా తిరుగు ప్రయాణంలో సాయంత్రంలోగా దారిలో అన్నీ చూసుకుంటూ వెళ్లాలని ఆలోచన. ముందు సోనోమా ట్రైన్ టౌన్ రైల్ రోడ్కి వెళ్ళాం. సొనోమా డ్రెయిన్ టౌన్ రైల్ రోడ్. పేరు గంభీరంగా ఉన్నా అది చాలా చిన్న థీమ్ పార్కు. అయినప్పటికీ పిల్లలు కాసేపు బాగానే ఆడుకున్నారు. చిన్న రైలు ప్రయాణం. పార్కుకి ఆ చివర కట్టిన బొమ్మ ఇళ్ళు, దుకాణాలు, బడి, ఆసుపత్రి వగైరా పిల్లల్ని బాగా ఆకట్టుకుంటాయి. మేకపిల్లల మేత కార్యక్రమం ఇక్కడ ఉండడం మరో మంచి విశేషం. వరు మేకల్ని తడిమి తడిమి ఎంతకీ వెనక్కిరాదు. ప్రతిసారి చిన్ని చిన్ని కళ్ళేసుకుని ఆశగా వాళ్ల నాన్న వైపు చూస్తుంది. తను నవ్వుకుంటూ చేతిలో 25 సెంట్లు పెడతాడు. అంతే గెంతుకుంటూ మేకపిల్లల మేత కొనడానికి వెళ్ళిపోతుంది. తిరిగొచ్చేటప్పుడు నిరాశగా నాకొక పెట్టు లేదు అని జీరగా అంటుంది. మనం ఉండే అపార్ట్మెంట్ వాళ్ళు పెంపుడు జంతువుల్ని ఉంచుకోనివ్వరమ్మా అని ఎన్నిసార్లు చెప్పినా మీరెప్పుడు ఇంతే అని వాపోతుంది. ఇదంతా ఎప్పుడూ జరిగేదే. 12 గంటల వరకు అక్కడే గడిపాం. 2-3 గంటలు ఈజీగా పిల్లలతో గడిపే మంచి స్థలం ఆ చుట్టుపక్కల ఇది. పాయింట్ రేయాస్ లైట్ హౌస్. బ్రేక్ఫాస్ట్ బాగా ఎక్కువగా తిన్నందువల్ల ఎవరికీ ఆకలి లేకపోవడంతో మా తరువాతి ప్రదేశానికి ప్రయాణం కట్టాం. ఎక్కి దిగే చిన్న చిన్న గుట్టల పర్వతాల మధ్య, కనుచూపు మేర కనిపించే పచ్చని తోటల మధ్య వంపులు తిరిగే రహదారుల వెంబడి ప్రయాణం. పశ్చిమానికి సముద్ర తీరం వైపు ప్రయాణం సాగించాం. అక్కడ ఉన్న పాయింట్ రేయాస్ లైట్ హౌస్ చూడడానికి. అప్పటికీ స్మార్ట్ ఫోన్లు లేకపోయినందువల్ల ముందుగానే కంప్యూటర్లో గూగుల్ బాబాయ్ని అడిగి రాసుకొచ్చిన అడ్రస్కి మరో 2 గంటల్లో చేరుకున్నాం. చిట్ట చివరి ఊరు దాటి రోడ్డు రెండుగా విడిపోయే చోట కారులో ఉన్న చిన్న జీపీఎస్ ఇక మీరు వచ్చేశారు దిగండి అంది. తీరా చూద్దాము కదా, అక్కడ ఎడమకొక దారి కుడికొక దారి ఉంది, ఎటు వెళ్లాలో తెలియని అయోమయం. అయిపోయావురా అన్నాడు సత్య. కుడికి ఏదో లైట్ హౌస్ ఉందని బోర్డు చూసి అటు వెళ్ళాం. కొంత దూరం వెళ్ళగానే మళ్ళీ కొండ మీదకొక దారి, పక్కకి మరో దారి. అక్కడ బోర్డు కూడా లేదు. కొండ మీదకి వెళ్ళి 3-4 మైళ్లలో తిరిగి కారు రివర్స్ చేసుకునే పరిస్థితి కనబడగానే మళ్ళీ వెనక్కి వచ్చాం. మళ్ళీ ఇంకొక దారి పట్టుకుని మరొక 5-6 మైళ్ళు వెళ్ళి ఇక మరలా అక్కడ నుంచి ఏమీ దారి తెన్ను కనిపించక మళ్ళీ ఊరి వరకు ఇలా చుట్టుపక్కల అన్ని దారులు టామ్సాయరు గుహలో తప్పిపోయి తిరిగినట్టుగా తిరిగాం. సాయంత్రం 4 గంటలకి ఇక అందరికీ ఓపికలు నశించి ఆకలి బాగా వేస్తుండడంతో దగ్గరలో కనబడ్డ రెస్టారెంట్లోకి వెళ్ళి భోజనం ఆర్డర్ చేశాం. వాళ్ళకి మేం తప్ప బేరాలు లేవు. అయినా 1/2 గంటలో త్వరగానే ఆర్డర్ చేసిన బర్గర్లు, ఫ్రెంచ్ ఫ్రైస్ పట్టుకొచ్చారు. కానీ ఎందుకో సరిగా తినలేకపోయాం. ఆకలితో ఉన్నా రుచికరంగా లేవు. ఇక పిల్లలు అంతసేపు ప్రయాణం వంపుల కొండల మించి చేసి చేసి తల తిరుగుతూ ఉందని ఏమీ తినలేదు. దారిలో కాసిన్ని బిస్కెట్లు తిని కడుపు నింపుకున్నారు. ఇక చేసేదేమీ లేక వెనక్కి వెళ్ళిపోవడమే శరణ్యం అని సత్య అన్నాడు. నాకింకా ఆశ మిగిలింది. అసలేదైనా అంతు తేలే వరకు వదిలిపెట్టను నేను. సాయంత్రం 4 కావస్తున్నా, ఇంకా ఇంటికి 3-4 గంటల దూరం ప్రయాణం చేయాల్సి ఉన్నా. నేను డ్రైవ్ చేస్తానని ముందుకేసి మళ్ళీ వెనక్కి తీసుకెళ్ళాను. నిజానికి ఆ లైట్ హౌస్ పాయింట్ అక్కడి నుంచి ఇంకా 15 మైళ్ళ దూరంలో ఉంటుంది, దగ్గరలో ఉండదు. ఇక ఈసారి దారి కనిపించినా కనిపించకపోయినా ముందుకే తీసుకెళ్లడం మొదలుపెట్టాను. దాదాపు 5 మైళ్లలో లైట్ హౌస్ వస్తుందనగా దారికి అడ్డం కట్టిన వాహనాలు, పక్కన బీచ్ రోడ్కి వెళ్లమని ఆదేశాలిస్తూ కాపలావారు కనిపించారు. అక్కడి నుంచి మొత్తం సింగిల్ రోడ్ కావడం వల్ల ముందు వెళ్లిన పెద్ద బస్సుల వంటివి తిరిగి వచ్చే వరకు కార్లని అనుమతించరు. అది సారాంశం. కాబట్టి మమ్మల్ని 1/2 గంట తర్వాత రమ్మన్నారు. మేమిక గత్యంతరం లేక పక్కదారి పట్టుకుని సముద్ర తీరం వైపు దారితీశాం. దాదాపు 10-15 కార్లలో మాలాగే వచ్చిన వాళ్ళు కనబడేసరికి హుషారు వచ్చింది మాకు. హమ్మయ్య, చివరికి అనుకున్నది సాధిస్తున్నాం అని. అక్కడ ఎత్తైన ప్రదేశం నుంచి కిందంతా సముద్రం. అలలై కదిలే సమ్మోహనమైన చల్లని గాలితెరలు, ఎగిసిపడే భీకర రూపంతో ఉత్తుంగ సముద్రం. పిల్లలు ప్రయాణపు బడలిక మర్చిపోయి సంతోషంగా బయటికి దుమికారు. బడలిక మర్చిపోయి కాసేపు అలల నురుగు పూసుకున్న ఒడ్డున ఆడుకున్నారు. మధ్య మధ్యలో మబ్బు కమ్ముకొస్తున్న ఆకాశం, ఆ కాసేపు అదృష్టం కొద్దీ వెలుగు బయటకొచ్చింది. కాస్త ఎండ నునువెచ్చగా తగులుతున్న తీరం మీద నుంచి దూరంగా కనిపించే పర్వత శిఖరానికి వెళ్లడం కోసం సంతోషంగా ఎదురుచూశాం. 5 గంటల ప్రాంతంలో రోడ్డు మీద వాహనాల్ని వదిలిపెట్టారు. ఇక ఆగకుండా మళ్ళీ మరో 1 గంట కొండ మలుపుల్లో ప్రయాణించాం. పెద్ద పెద్ద ఫాములున్నాయి అక్కడక్కడ. దారిలో ఆవులు రోడ్డు దాటానికి వీలుగా రోడ్డు కడ్డుగా చెక్క గేట్లు కనిపించాయి. అక్కడ ఉన్న ఒక ఫామ్లో మనం నివాసం ఉండి ఉన్నన్నాళ్ళు జంతువుల్ని సంరక్షించి వెళ్లే ఏర్పాటు కూడా ఉంది. కానీ నాకు నవ్వొచ్చింది. ఈ దేశంలో అన్నీ విచిత్రమే. మనం డబ్బులు కట్టి అక్కడ ఉండి వాళ్ళకి సేవ చేసి రావడం అన్నమాట. అదీగాక ఇంత కష్టమైన రహదారుల్లో దేవుడు మని డ్రైవ్ చేసుకురావడానికే సగం ఓపిక అయిపోతుంది. ఇక అక్కడ 3-4 రోజులు ఉండడమా? అయినా ఆగి ఫోన్ నెంబర్ రాసుకుని ముందుకు కదిలాం. మరో 6 మైళ్ళ దూరంలో లైట్ హౌస్ ఉంది అనగా ఇక కారు వదిలి నడవాల్సిందే. అది చిట్ట చివరి కొండ. 6 గంటలకి సూర్యాస్తమయం అయిపోతుంది. ఇక మేం పరుగులాంటి నడకతో బయలుదేరాం. అది 6 మైలే అయినా మా పాలిటి అనంతమైన నడక అనిపించింది. దారిలో మమ్మల్ని చూసిన బెదరకుండా సముద్రం వైపు చూస్తూ ఏదో ఆలోచించుకుంటూ ఉన్న లేళ్లు కనిపించేయి. చివరికి ఎట్టకేలకు తుట్టతుదకు గమ్యం చేరుకున్నాం. అయినా అక్కడా ఏమీ కనిపించలేదు, మరో చిన్న కొండ కొమ్ము తప్ప. దాన్ని చుట్టి ముందుకు వెళ్ళాలి. శుద్ధరాయి వంటి తెల్లని కొండ కొమ్మున కట్టిన సన్నని రీలింగు మీద అటువైపుగా వెళ్ళి చూద్దుము కదా. ఆ అద్భుత దృశ్యం కోసం ఇన్నేమి కర్మ, ఎన్ని వేల మైళ్ళైనా తిరిగి రావచ్చని అనిపించింది. ఇంతకీ లైట్ హౌసు కొండపైన లేదు. మేము నిలబడ్డ కొండకి దిగువన ఉన్న మరో కొండ మీద ఉంది. అక్కడికి వెళ్లేందుకు సన్నని 2000 మెట్లు దిగేందుకు ఆ సమయంలో ఇక వీలు లేదు. బతుకు జీవుడా అనుకున్నాను నేను. అయినా అక్కడించి చూసినా చాలు. 3 వైపులా నీళ్లు, మధ్య కొమ్ములా ముందుకు సాగిన రాతి పర్వతపు కొస మీద ఉన్నాం మేం. మహాసముద్రం మీద ఏదో ఒక గొప్ప మహానౌకలో ముందుకు దూసుకెళ్తున్నట్టు అనుభూతి. నౌక ముందుకెళ్తున్నప్పుడు నీళ్లు చప్పున ముఖానికి కొడుతున్నట్టు అంత దిగువన నీళ్లలోకి ప్రతిఫలించి కళ్ళలోకి సూటిగా ప్రసరిస్తున్న సూర్యకిరణాలు, కనుచూపు మేర కాంతి నీరారబోసినట్టున్న కదిలే సన్నని అలల అద్భుత స్వరూపం. నా కళ్ళలో ఏదో వదలని జ్ఞాపకం తాలూకు తెమ్మెర. కళ్ళు మూసుకుని సూర్య నమస్కారం చేస్తున్న మా అమ్మమ్మ జ్ఞాపకానికి వచ్చింది. భగవంతుడా, నీ అనంత కోటి కిరణాలతో ఈ లోకాన్ని రక్షించు అని ఎవరో మంత్రోచ్చారణ చేస్తున్నట్లుగా గాలి గిరికీలు కొడుతూ ఉంది. నిజంగా సూర్యునికి సముద్రానికి అక్కడ మోకరిల్లాలనిపించింది. అనంతమైన శక్తి కలిగిన ప్రకృతి మన చుట్టూ అభయవలయంలా ఉన్న ప్రత్యక్ష అనుభూతి. వెలుతురు కిరణాలు మరలా జారెళ్ళిపోయేలోగా వెనక్కి వెళ్లాల్సిన ఆతృత, అయినా కదిలి రావాలనిపించడం లేదు. దుఃఖం, కన్నీరు, కళ్ళల్లో అద్భుత దృశ్యాన్ని ఇంకాసేపు ఇముడ్చుకోలేని కన్నీరు. అమాంతం రెక్కలొచ్చి ఆ కొండ కొమ్ము నుంచి గహనాంతరంలోకి ఎగిరెళ్ళిన తనివి తీరని అనుభూతి. పాయింట్ రేయాస్, ఈ ప్రదేశాన్ని నిర్మాణానికి ఎంచుకున్న వారికి జోహార్. అక్కడ లైట్ హౌస్ నిర్మించడంలో శాస్త్రీయత ఎంతున్నా, ఔచిత్యం ఎంతున్నా, ఆ కళాత్మక హృదయానికి నమోవాకాలు అర్పించక మానం. తిరుగు ప్రయాణం. వదలని తన్మయత్వంతో చాలాసేపు నిశ్శబ్దంగా డ్రైవ్ చేస్తూ ఉన్నాను. మనసింకా అక్కడే ఉంది. మరి అరగంటలో చీకటి పడిపోయింది. అక్కడి నుంచి ఇంకా ఇంటికి 90 మైళ్ళ పైనే ఉంది. మొదటి 50 మైళ్ళు జనసంచారం లేని దుర్భేద్యమైన పర్వతాల మీద సముద్రాన్ని ఉరుసుకుంటూ ప్రయాణం. కొన్ని చోట్ల సింగిల్ రోడ్ల పక్కనే జారే రాళ్ల అంచులు, మరి కాసేపు పక్కనే రోడ్డు నురుసుకుని వీధి కాలువ ఉన్నట్టు రోడ్డు పక్కనే సముద్రం. విచిత్రమైన దారుల్లో సాహసోపేతమైన డ్రైవ్ అది. ఇంకా శాన్ఫ్రాన్సిస్కో రాలేదా అని పిల్లలు 10 సార్లు అడిగారు. ఏం చెయ్యగలం, ఆ రోడ్ల మీద 10-15 మైళ్ళ కంటే అధికమైన వేగంతో వెళ్లే వీలు లేదాయే. కొన్ని గంటల తర్వాత దూరంగా శాన్ఫ్రాన్సిస్కో ధగద్ధగమానమైన లైట్ల కాంతితో కనిపించే వరకు నాకు నమ్మకం లేదు ఆ రోజు ఇంటికి చేరుతామని. అంత పెద్ద నగరానికి ఉత్తర ప్రాంతమైన ఈ చుట్టుపక్కల ఇలా ఉండడం చాలా విచిత్రంగా అనిపించింది. మంచి నియాన్ లైట్లతో అందమైన కాంతులీనే గోల్డెన్ గేట్ బ్రిడ్జిని దాటుకుని నగరంలోకి వచ్చిపడ్డాం, వెనుక చీకటిలో స్మృతుల్ని నెమరేసుకుంటూ. ఇంటికి ఇంకా అక్కడి నుంచి 40 మైళ్ళు ఉన్న పిల్లలు వచ్చేసాం ఇంటికి అన్నారు సంతోషంగా.